സദാശിവ സമാരംഭാം ശങ്കരാചാര്യ മധ്യമാം അസ്മദാചാര്യ പര്യന്താം വന്ദേ ഗുരു പരമ്പരാം.
മൂടവ അധ്യായം കർമ്മയോഗ മൂടവ ശ്ലോകം.
ശ്രീ ഭഗവാനുവാച ലോകേസ്മിൻ ദ്വിവിധാനിഷ്ഠ പുരാ പ്രോക്ത മയാനഘ ജ്ഞാനയോഗേന സാംഖ്യാനാം കർമ്മയോഗേന യോഗിനാം.
മന സനാതന ധർമ്മంలో നാലുഗു ആശ്രമాలు చెప్పబడినాయి. నాలుగు ఆశ్రమాలు అంటే బ్రహ్మచర్య ఆశ్రమం మొదటిది, అంటే విద్యార్థి దశ బ్రహ్మచర్య ఆశ్రమం అంటాం. 25 సంవత్సరాల వరకు, వివాహ పూర్వం వరకు ఉండేటటువంటి ఆశ్రమం బ్రహ్మచర్య ఆశ్రమం. రెండవ ఆశ్రమం గృహస్థ ఆశ్రమం. వివాహం చేసుకున్న తర్వాత వ్యక్తి గృహస్థుడుగా బాధ్యతలు స్వీకరిస్తాడు, దానినే గృహస్థ ఆశ్రమం అంటాం. మూడవ ఆశ్రమం గృహస్థ ఆశ్రమంలో కొంతకాలం ఉన్న తరువాత 50-60 సంవత్సరాలు వచ్చేటప్పటికి గృహస్థ ఆశ్రమ బాధ్యతలన్నీ తీర్చుకొని వ్యక్తి వానప్రస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. అది మూడవ ఆశ్రమం, వానప్రస్థ ఆశ్రమం అంటాం. నాలుగవ ఆశ్రమం వానప్రస్థ ఆశ్రమం తరువాత వ్యక్తి సన్యాసం స్వీకరించాలి అని అనుకుంటే, అంటే కాషాయ వస్త్రం ధరించాలి, ఇంకా నాకు ఈ ప్రపంచంతో ఏ సంబంధము లేదు, కుటుంబ వ్యక్తులతో కూడా ఏ సంబంధం లేదు అని అనుకొని వైరాగ్యంతో మోక్షం కోసమే ప్రయత్నం చేయాలి అని అనుకుంటే సన్యాసాశ్రమాన్ని స్వీకరించవచ్చు. కనుక బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఈ నాలుగు ఆశ్రమాలు జీవన విధానం. ఇది మనిషికి జీవన పద్ధతిని చెప్పడానికి ఇచ్చినటువంటిది మన పెద్దల చేత, ఋషుల చేత, వేదాలలో కూడా చెప్పబడి ఉన్నది. ఇది ఈ నాలుగింటిలో ముఖ్యమైనటువంటిది గృహస్థ ఆశ్రమం. మనం తెలుగులో కుటుంబం అంటాం. గృహస్థ ఆశ్రమం అంటే గృహమునందు నివసించేవాడు గృహస్థుడు. ఒక గృహము, ఒక భార్య, పిల్లలు ఇవన్నీ ఏర్పడతాయి ఆ గృహస్థాశ్రమంలో. ఈ గృహస్థాశ్రమే మిగతా మూడు ఆశ్రమాలకి ఆధారం. బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నటువంటి బ్రహ్మచారి గృహస్థుడి మీదనే ఆధారపడతాడు ఆహారం కోసం. వానప్రస్థాశ్రమానికి వెళ్లిన మూడో ఆశ్రమి అంటే ముసలితనం వచ్చిన తర్వాత కొంచెం గృహస్థుల మీదనే ఆధారపడతాడు. సన్యాసి కూడా గృహస్థుల మీదనే ఆధారపడతాడు. అందుకని గృహస్థ ఆశ్రమం పిల్లర్ ఆఫ్ ద సొసైటీ అంటారు. ఈ సంఘానికి, ఈ సమాజానికి మూల స్తంభం లాంటిది గృహస్థాశ్రమం. మన శాస్త్రంలో అందరికీ గృహస్థాశ్రమమే ఆదర్శంగా, సుముఖంగా, సుఖంగా ఉండేటటువంటి ఆశ్రమం గృహస్థాశ్రమం అని చెప్పబడింది. కనుక కృష్ణ పరమాత్మ ఇక్కడ ఈ మూడవ శ్లోకంలో రెండు విధాలైనటువంటి జీవన మార్గాలు నేను చెప్పాను. హే కృష్ణ, ఎప్పుడైతే అర్జునుడు అడిగాడో, హే కృష్ణ నాకు ఈ జ్ఞానయోగము కాని కర్మయోగము కాని ఏదో ఒకటి చెప్పవలసింది అని అడిగినప్పుడు, అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చెప్పాడు, నాయన నేను రెండు జీవన విధానాలను ముఖ్యంగా సృష్టి ఆరంభంలోనే చెప్పాను, జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని. కనుక సన్యాసం స్వీకరించిన వాళ్ళకేమో జ్ఞానయోగమని, గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి కర్మయోగమని ఈ రెండు మార్గాలు నేను చెప్పాను. యోగ నిష్ఠ అని చెప్తారు ఇక్కడ. మూడవ శ్లోకం చూడండి, అస్మిన్ లోకే ద్వివిధ నిష్ఠ అన్నారు. నిష్ఠ అంటే ఇక్కడ జీవన విధానం, జీవన విధానం, జీవన పద్ధతి, జీవన మార్గం అంటే ఆశ్రమం. ద్వివిధ అంటే రెండు విధములైనటువంటి, బ్రహ్మచారి తర్వాత గృహస్థాశ్రమంలో ప్రవేశించవచ్చు, గృహస్థాశ్రమంలో అనేక బాధ్యతలు చేసిన తర్వాత భగవత్ చింతన కోసమే కాలం గడపాలి అనుకున్నప్పుడు వానప్రస్థాశ్రమంలోకి వెళ్ళొచ్చు. వనం ప్రతి గచ్చతి వానప్రస్థ అని అర్థం. వనానికి వెళ్ళాలి, ఇక్కడ ఎక్కడ వనానికి వెళతాం మనం, అందుకని ఇంట్లోనే మన ఇంట్లోనే ఒక రూములో ఉంటూ కుటుంబ బాధ్యతలన్నీ వదిలిపెట్టి జపం చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ ఉంటే అదే వానప్రస్థం. అక్కడే ఒక తులసి కోట, అక్కడే ఒక బిల్వ చెట్టు, అన్ని అక్కడే పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వనాలకు వెళ్ళటానికి లేదు, అంతా కాంక్రీట్ బిల్డింగ్లే కదా ఎక్కడ చూసినా. కనుక మన ఇంట్లోనే వానప్రస్థ ఆశ్రమాన్ని స్వీకరించవచ్చు. మనస్సు ముఖ్యం, బయటికి వెళ్లాలనేం లేదు. కనుక బ్రహ్మచర్యం నుంచి గృహస్థాశ్రమం, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థం. ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళు దాన్ని ఏమన్నారు ఇక్కడ కృష్ణ పరమాత్మ, కర్మయోగేన యోగినాం అన్నారు. ఇక్కడ యోగ అంటే సాధనం. రెండవ లైన్లో కర్మయోగేన, కర్మయోగం అనేది సాధనంగా చెప్పబడింది. ఎవరికి అంటే యోగినాం. యోగినం అంటే ఆసనాలు వేసి ప్రాణాయామం చేసే యోగులని కాదు ఇక్కడ అర్థం. యోగినామంటే గృహస్థులకు అని అర్థం. గృహస్థాశ్రమంలో ఉన్నవారికి, వారికి ఏం సాధనం చెప్పాను నేను, కర్మయోగ అనే సాధనం చెప్పాను. కర్మయోగం అంటే ఏమిటండి అంటే నీ యొక్క స్వధర్మాన్ని చేస్తూ ఉండడమే. నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించిన తర్వాత నీకు భార్య, పిల్లలు, తల్లి, తండ్రి, బంధువులు వీళ్ళందరూ ఉంటారు, వారి పట్ల నీ యొక్క బాధ్యతలు నిర్వర్తించడమే కర్మయోగం. నీ బాధ్యత నిర్వర్తించేటప్పుడు ఎటువంటి స్వార్థము లేకుండా నిస్వార్థంగా ప్రేమతో దైవభక్తితో నీ యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉండాలి. అలా నిర్వర్తించినప్పుడు నీకు కుటుంబం భారం కాదు. ఆ కుటుంబం అనేది భారం ఎప్పుడవుతుందంటే నీ స్వార్థం కోసమో నీ సంకుచిత మనస్సుతో నువ్వు ఎప్పుడూ ప్రయోజనాన్ని పొందాలి అందరి నుంచి అని భావించినప్పుడు భారం అవుతుంది. ఎప్పుడైతే నువ్వు అవతలి వ్యక్తి కోసం జీవిస్తావో, పిల్లలు, భార్య, తల్లి, తండ్రి, బంధువులు, ఆప్తమిత్రులు వీళ్ళందరి కోసం నువ్వు జీవిస్తే ఆ జీవనం సౌఖ్యంగా ఉంటుంది, అందులో దుఃఖం ఉండదు. కనుక ఈ గృహస్థాశ్రమం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటిది. మనిషి ఎదగడానికి, మానసికంగా ఎదగడానికి మన ఋషులు ఇచ్చినటువంటి పరంపర ఇది. దీని యొక్క విలువ ఇప్పుడు పాశ్చాత్య దేశాల వాళ్ళు తెలుసుకుంటున్నారు. ఈ యొక్క గృహస్థాశ్రమం, కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ఎంత ముఖ్యమనేది విదేశీయులు తెలుసుకుంటున్నారు. భారతీయ దేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది. అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ జీవితాంతం కలిసి ఉంటారు. ఆ వివాహం తర్వాత జీవితాంతం కలిసి ఉంటారు. ఇక్కడ ఈ దేశంలో కొంచెం కొంచెం అక్కడ డైవర్సులు అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ దేశంలో ఇంకా ఉంటున్నారు. అందుకనే 50వ వివాహం దినం వెడ్డింగ్ డే అంటారు. చూడండి, 50వ వెడ్డింగ్ డే అంటే 50 సంవత్సరాల నుంచి ఇద్దరు కలిసే ఉంటున్నారు. విదేశీయులకి చాలా ఆశ్చర్యం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఎట్లా కలిసి ఉంటారండి అన్నారు. అదే గొప్పతనం, మన దేశంలో ఉన్న గొప్పతనం. స్త్రీ పురుషుల సంబంధం అనేది ఏదో ఒక సుఖభోగాల కోసం కాదు, ధర్మాన్ని అభివృద్ధి చేయడం కోసం. కనుక కర్మయోగేన యోగినా, నేను ఆ గృహస్థులకు కర్మయోగం అనేటటువంటిది పంచమహాయజ్ఞాలు చేయడం, వారి బాధ్యతను నిర్వర్తించడం, ఈ సమాజం పట్ల వారి పట్ల వారికున్న బాధ్యతను నిర్వర్తిస్తూ ఉంటే మనిషి ఎదుగుతాడు. మనిషిలో ఉన్న అహంకారం బాగా పండాలి, సర్టిఫికేషన్ కావాలంటారు చూసారా, పరిపక్వత రావాలి. అహంకారం పరిపక్వత రావాలి అంటే మనం అందరికీ సేవ చేస్తూ పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని పెంచేటప్పటికే మనకు పరిపక్వత వచ్చేస్తుంది, వైరాగ్యము వస్తుంది. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు వైరాగ్యం రావాలంటే. ఇద్దరు పిల్లల్ని కని వాళ్ళని పెంచి పెద్ద చేసి చదువులు చెప్పించి బయటికి పంపించేటప్పటికీ మనకు బాగా పరిపక్వత వస్తుంది. కనుక మనం ఎదగడానికి పెట్టినటువంటి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది, దాని యొక్క పరమార్థాన్ని మనం తెలుసుకోవాలి. కనుక అర్జున, నువ్వు గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక నీకు కర్మయోగమే సరి అయినటువంటిది, కనుక నువ్వు కర్మయోగం చేయవలసింది అని చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ. సన్యాసులకు సాంఖ్యులకు జ్ఞానయోగం అని చెప్పాను. సన్యాసికి వేరే బాధ్యత ఉండదు, భార్య పిల్లలు కుటుంబం ఇవన్నీ ఉండవు, బాధ్యతలు ఉండవు, రక్షణ ఉండదు, ఎక్కడ ఉంటాడో వాళ్ళకే తెలియదు. ఈ సమాజం సన్యాసులకి ప్రత్యేకంగా ఒక గౌరవాన్ని ఇస్తుంది. దేనికంటే సన్యాసి అని అయినవాడు తనకంటూ సొంతంగా ఏదీ ఉంచుకోడు. సన్యాసం తీసుకున్న తర్వాత భార్య పిల్లలు అని, తనకి ఇల్లని, తన సొంతంగా ఏమీ ఉండదు. ఎలాగైతే గవర్నమెంట్ ఒక సైంటిస్ట్ని పోషిస్తుంది, ఆ సైంటిస్ట్ యొక్క బాధ్యతలన్నీ గవర్నమెంటే తీసుకుంటుంది. ఎందుకంటే సైంటిస్ట్ అనేవాడు చాలా ఉన్నతమైన వ్యక్తి, సమాజానికి అవసరం. కనుక ఆ సైంటిస్ట్కి కావలసినటువంటి అవసరాలన్నీ గవర్నమెంట్ చూసుకొని, నాయన నువ్వు రీసెర్చ్ చేస్తూ ఉండు, రీసెర్చ్ చేస్తూ ఉంటే ఎన్నో మనకు ప్రయోజనాలు కలుగుతాయి మన దేశానికి అని చెప్పి ఆ వ్యక్తికి కావలసినటువంటి అవసరాలన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది. అదేవిధంగా మన దేశంలో సనాతన ధర్మంలో ఒక సన్యాసి కూడా 10-100 సైంటిస్టులకు మించిన వాడు. ఒక సన్యాసి, సన్యాసికి నీడ, ఆహారం, వస్త్రం అన్నీ కూడా సమాజమే చూసుకుంటుంది. సమాజంలో ఉన్న వ్యక్తులే ఆ సన్యాసికి వస్త్రాన్ని ఇస్తారు, ఆహారాన్ని ఇస్తారు, నీడని ఇస్తారు ఉండడానికి కూడా. ఎందుకంటే సన్యాసికి మరొక ఆలోచన లేదు, వండుకోవడం, తినడం, ఏమేం డ్రెస్సులు వేసుకోవాలి, ఎలా చూసుకోవాలి, ఇల్లు బాధ్యతలన్నీ ఉండవు. కానీ ఆయన పని ఏమిటి, సన్యాసి పని అంటే ఈ యొక్క ధర్మాన్ని ప్రచారం చేయడమే, ఈ శాస్త్రాన్ని ప్రచారం చేస్తూ ఉండడమే. అహర్నిశలు రాత్రిం వరల్డ్ ఇదే శాస్త్రంలోనే ఉంటూ మన ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు. కనుక మన సమాజంలో వాళ్ళకి ఎంతో ముఖ్యత్వం ఇచ్చి వాళ్ళకి ప్రయోజనాలన్నింటిని కూడా మనం పొందాలి. వాళ్ళు ఇచ్చేటటువంటి శాస్త్ర ధర్మాన్ని మనం తెలుసుకోవాలి. కనుక వారి పోషణ మనం చూసుకుందామంటూ ఈ యొక్క గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళు సన్యాసుల్ని చూసుకుంటూ ఉంటారు. అందుకని సన్యాసులకి 24 గంటలు ఏమిటయ్యా పని అంటే శాస్త్రం వేదంలో ఏం చెప్పబడింది ప్రజలకు చెప్తూ ఉండాలి. మరి ఇంకేం చెయ్యకూడదు సన్యాసి, పొలిటికల్ పార్టీల్లో చేరకూడదు, గ్రూపుల్లో పెట్టుకోకూడదు, ఎటువంటి ఆస్తులు పాస్తులు పెట్టుకోకూడదు సన్యాసి అయిన వాడు. ఒకటే పని, ఓంకార జపం చేయడం, గురు శుశ్రూష చేయడం, ఆశ్రమం ఉంటే ఆశ్రమంలో శుశ్రూష చేయడం, ఈ ధర్మ ప్రచారాన్ని చేయడమే. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ సమయం ఈ యొక్క జ్ఞానయోగంలో ఉండడానికి సమయం లభిస్తుంది, వాళ్ళకి గృహస్థులకు లభించదు అంతగా. అందుకని గృహస్థులకి సన్యాసులు వచ్చి గృహస్థులకి చెప్తుంటారు, నాయన ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇది ధర్మం, ఇది శాస్త్రం అని చెప్తూ ఉంటారు. వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులాగా ఉండాలి సన్యాసి అయిన వాడు. సమాజంలో ఉంటూనే సమాజంలో ఉన్నవన్నీ తన మీద వేసుకోకూడదు, ఏమి అంటకుండా సమాజంలో ఉంటూ సమాజాన్ని నడిపించాలి. కనుక జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినాం అని నా చేత చెప్పబడింది. కనుక ఈ రెండింటిలో ఏదో ఒకటి నేను చెప్పి నువ్వు అడగకూడదు. కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు, నాయన కర్మయోగం తల్లి గర్భం లాంటిది, జ్ఞానయోగం అనేటువంటిది గర్భం నుంచి బయటికి రావడం. ప్రతివాళ్ళు కర్మయోగాన్ని ఆచరించాలి మొదట, తర్వాత జ్ఞానయోగానికి రావాలి. అంటే ఆత్మ విద్యను నేర్చుకోవడానికి నీకు అర్హత కావాలి అంటే ముందు కర్మయోగం చెయ్యాలి. నీలో ఉన్న అహంకారం మమకారాలన్నీ పోవాలి, వివేకం రావాలి. జ్ఞాన యోగ్యత రావాలి అంటే మనసులో ఉన్న మలినం పోవాలి, ద్వేషం పోవాలి, ఈర్ష్య అసూయలన్నీ పోవాలి. అవన్నీ పోవాలంటే నువ్వు నిష్కామ కర్మ చెయ్యి ముందు. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తూ ఫలాన్ని ప్రసాద బుద్ధితో స్వీకరించు. అందుకని కుటుంబం అనేది మనం ఎదగడానికి మనకు ఇచ్చినటువంటి ఒక చక్కని ప్రదేశం అది. బాధ్యతలు ఉంటాయి మనకు, ఒక రక్షణ ఉంటుంది అక్కడ కుటుంబంలో, గృహస్థాశ్రమంలో. సన్యాసికి బాధ్యతలు ఉండవు, రక్షణ కూడా ఉండదు. మనకు తలనొప్పి వస్తే ఇంట్లో 10 మంది తెలుసుకుని బాబా నాయన సేవ చేస్తూ ఉంటారు. సన్యాసి ఎవరు చేస్తారు? ఆయన తల ఆయనే పట్టుకోవాలి కూర్చొని. తలనొప్పి వస్తే, కాళ్ళు నొప్పి వస్తే ఆయనే ఒత్తుకోవాలి కాళ్ళు. శిష్యుడు ఉంటే ఒత్తుకోవాలి, లేకపోతే లేదు అది కూడా. కనుక గృహస్థాశ్రమంలో మనకు ఎంతో రక్షణ ఉన్నది, ఎంతో సౌకర్యం ఉన్నది. మనకు అంటూ ఒకళ్ళు ఉంటారు ఎప్పుడు, లేకపోతే కష్టం మనిషికి ఒక మనకు ప్రోత్సాహాన్ని ఇచ్చేవాళ్ళు, మన కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవడానికి ఒక వ్యక్తి ఉండాలి కదా మనిషికి అని చెప్పి గృహస్థాశ్రమం పెట్టారు. కనుక 99 మందికి గృహస్థాశ్రమమే ఆదర్శం, మంచిది అని మన సమాజం చెప్తుంది. ఎక్కడో కొంతమంది సన్యాసం తీసుకుంటారు వాళ్ళ యొక్క పూర్వజన్మ సంస్కారం వల్ల. అన్ని తీసుకున్నా కూడా ఎప్పుడూ ఒకే రంగు కట్టుకోవాలి సన్యాసం తీసుకుంటాయి. మొత్తం జుట్టు అన్నా పెంచుకోవాలి, జుట్టు మొత్తం అన్నా తీసేయాలి. అంతేగాని క్రాఫ్ట్ కట్టింగ్లు డిజైన్లు పెట్టుకోవడానికి లేదు, డిజైన్లు వేసుకోవడానికి వీలు లేదు. ఆహారం కూడా ఏది లభిస్తే అదే తినాలి, కానీ మన ఇంట్లో లాగా అన్ని ఇష్టం వచ్చినట్టుగా కొనుక్కొని తినటానికి లేదు సన్యాసికి. ఒకసారి సన్యాసాశ్రమంలోకి వెళితే మళ్ళీ వెనక్కి రావడానికి వీలు లేదు. బ్రహ్మచారి అయితే గృహస్థాశ్రమంలోకి వెళ్ళొచ్చు, గృహస్థాశ్రమం నుంచి వానప్రస్థంలోకి వెళ్ళొచ్చు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు బ్రహ్మచారి కాలేడు, వానప్రస్థాశ్రమంలోకి పోయినవాడు మళ్ళీ గృహస్థుడు కాలేడు, సన్యాసాశ్రమానికి పోయినవాడు మళ్ళీ బ్రహ్మచారి కాలేడు, గృహస్థుడు కాలేడు. కనుక సన్యాసాశ్రమం అనేది కత్తి మీద సాము లాంటిది, చాలా కష్టం. అందులోకి వెళ్ళామంటే పొద్దున పూట పూజ్య స్వామీజీ దయానంద స్వామీజీ ఋషికేశ్ వెళ్ళినప్పుడు హరిద్వార్ వెళ్ళారట, ఉత్తరకాశీ. ఉత్తరకాశీ వెళ్ళి అందరూ సాధువులు కూర్చొని ఉన్నప్పుడు అడిగారట, నేను కూడా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను, వాళ్ళందరూ సాధువులు, నేను కూడా సన్యాసం తీసుకోవాలనుకుంటున్నానంటే వాళ్ళు అన్నారట, ఆ తప్పు పని మాత్రం చెయ్యవాకన్నట్ట. సన్యాసం తీసుకోవద్దు, మేమందరం తీసుకొని కష్టపడుతున్నాం, ఎందుకంటే పొద్దున పూట రొట్టె పప్పు, సాయంత్రం పప్పు రొట్టె, ఇదే ఆహారం అక్కడ. రోటీ దాల్, దాల్ రోటీ అన్నారు, ఇంకేం ఉండదు. తర్వాత నీకంటూ ఎవరు చేసేవాళ్ళు ఉండరు, కష్టపడతావు తర్వాత, మేమందరం బాధపడుతున్నాం ఇప్పుడు తీసుకున్నందుకు అని సలహా కూడా ఇచ్చారట స్వామీజీ. ఎందుకు అనిపిస్తుంది సన్యాసాశ్రమం కష్టం అంటే, ఎప్పుడైతే సన్యాసి శాస్త్ర పఠనం కాకుండా వేరే పనులన్నీ చూడడం మొదలు పెడతాడో సన్యాసాశ్రమం కష్టం అవుతుంది. సన్యాసం తీసుకున్న తర్వాత మరే పని పెట్టుకోకూడదు. రుద్రాక్షలు అమ్ముకునే సన్యాసులు, ప్రెస్ పెట్టుకునేవాళ్ళు, ప్రింట్ చేసుకునే సన్యాసులు, రకరకాల సన్యాసులు ఉన్నారు, బిజినెస్ చేసే సన్యాసులు ఉన్నారు ఋషికేశ్లో, హరిద్వార్లో. అందుకేమవుతుందంటే వాళ్ళకి చాలా కష్టం అనిపిస్తుంది సన్యాసాశ్రమం. శాస్త్రం ప్రకారం సన్యాసాశ్రమం అంటే ఓన్లీ శాస్త్ర పఠనం, శాస్త్ర పాఠనం, చదువుతూ ఉండడం, చెప్తూ ఉండడమే, ఇంకేమీ చేయకూడదు. బోర్ కొడుతుంది కదండి అన్నాడు, బోర్ కొట్టకూడదు. ఇంకేం పారాయణాలు ఇవన్నీ చేయకూడదు, పూజలు వ్రతాలు నోములు ఏమీ ఉండవు, అగ్నిహోత్రం ఉండదు, ఓన్లీ ఒక్కటే ఓంకార జపం మాత్రమే. గాయత్రి మంత్రం మొత్తాన్ని మూడు అక్షరాల్లో ఓంకారంగా చెప్పబడింది. సత్సవితుర్వరేణ్యం అనే లైన్ అకారంగా చెప్పబడింది. భర్గో దేవస్య ధీమహి అనేటువంటి ఆ గాయత్రి రెండవ లైన్ పంక్తి ఉకారంగా చెప్పబడింది. ధియో ధ్యోన ప్రచోదయాత్ అనేది మకారంగా చెప్పబడింది. ఆ ఉం కలిపితే ఓంకారం. సన్యాసికి ఓంకార జపం మాత్రమే. అదే గృహస్థాశ్రమంలో ఉంటే రంగురంగుల వస్త్రాలు కట్టుకోవచ్చు, రకరకాల పిండి వంటలు తినవచ్చు, రకరకాల డిజైన్లతో హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినట్లుగా ఇల్లు కట్టుకోవచ్చు, మనకు కావాల్సిన ఇంటీరియర్ డెకరేషన్ చేసుకోవచ్చు, మన ఇష్టం వచ్చినంత ధనం సంపాదించవచ్చు. ధనం సంపాదించిన తర్వాత దాన్ని మనం ఎక్కడ బ్యాంకులో వేసుకోవాలి, సెక్యూరిటీ ఎవరికి ఎంత ఇవ్వాలి, అన్ని మనం చేసుకోవచ్చు. ఎంత ఎన్ని అవకాశాలు ఉన్నాయో చూసారా గృహస్థాశ్రమంలో. గృహస్థాశ్రమంలో ఈ అవకాశాలన్నీ ఉన్నాయి. తనకంటూ ఒక తోడు నీడా చూసుకునే వాళ్ళు ఉన్నారు. రుద్రపారాయణం చేయవచ్చు, సూక్తాలు చదవచ్చు, పూజలు చేయవచ్చు, వ్రతాలు చేయవచ్చు, నోములు చేయవచ్చు. ఎన్నో రకాలుగా మనిషికి అవకాశాలు ఉన్నాయి గృహస్థాశ్రమంలో. సన్యాసికి అట్లా లేదు. కనుక చాలా మందికి గృహస్థాశ్రమమే మంచిది. మరి గృహస్థాశ్రమంలో ఉంటే మాకు మోక్షం రా వస్తుందా అండి అన్నారు. తప్పకుండా వస్తుంది. ముందు కర్మయోగం చెయ్యి గృహస్థాశ్రమంలో ఉంటూ. అది ఒక పద్ధతి. రెండవ పద్ధతి ఏంటంటే గృహస్థాశ్రమంలో ఉంటూనే జ్ఞానయోగానికి కూడా, అంటే మోక్షానికి కూడా ప్రయత్నం చెయ్యి. శనివారం శనివారం ఒక గంట కూర్చొని జ్ఞానయోగ అభ్యాసం చెయ్యి. మోక్షం ఎలా పొందాలి, ఆత్మజ్ఞానాన్ని ఎలా పొందాలి, ఈ జీవితాన్ని ఎలా సార్థకం చేసుకోవాలనే విషయాన్ని కోసం కూడా నువ్వు ప్రయత్నం చెయ్యవచ్చు గృహస్థాశ్రమంలో ఉంటూనే. పూర్తిగా కర్మయోగమే చెయ్యాలని కాదు. మన గృహంలో బాధ్యతలు చూసుకుంటూ ఇప్పుడే వస్తాను ఒక గంట సేపు అని చెప్పి వచ్చి క్లాసు కూర్చొని జ్ఞానయోగం ప్రయత్నం చేయొచ్చు. ఎలాగైతే మనం స్క్రూ డ్రైవర్తో అప్పుడప్పుడు కత్తి లేకపోతే యాపిల్ కోస్తామా లేదా? స్క్రూ డ్రైవర్తోనే యాపిల్ కోస్తాం. కత్తి లేదు, దొరకలేదు, మనం పెట్టిన వస్తువు ఒక చోట ఉండదు కదా, ఎక్కడో ఉంటుంది అది. కనుక ఒక్కొక్కసారి స్క్రూ డ్రైవర్తోనే యాపిల్ కట్ చేస్తాం. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉంటూనే జ్ఞానయోగాన్ని కోసం ప్రయత్నం చెయ్యాలి, చెయ్యవచ్చు. ఒక్కొక్కసారి మనకు స్క్రూ డ్రైవర్ దొరకకపోతే కత్తితోనే నైఫ్తోనే స్క్రూని తిప్పుతాం. చేసామా? అందరం చేసుకుంటాం ఆ పని. కానీ కత్తితో స్క్రూ ఎట్లా తిప్పుతామండి? మేనేజ్ చేస్తాం అంతే. అదేవిధంగా గృహస్థాశ్రమంలో ఉంటూ ఈ జ్ఞానయోగం అనేటువంటిది సాధ్యమా అంటే మేనేజింగ్ అన్నారు. మేనేజింగ్ అంటే ఏమిటి? 10 గంటల లోపల పరిగెత్తి పరిగెత్తి అన్ని చేసుకొని ఇంట్లో ఎట్లాగైనా సరే క్లాసుకు వెళ్ళాలని వచ్చారా లేదా? ఇదే మేనేజింగ్ అంటారు. అప్పుడప్పుడు వివాహాలు ఉపనయనాలు వస్తూ ఉంటాయి, వాటికి వెళుతూ ఉంటారు. పర్వాలేదు, స్వామిని ఒక్కరే కూర్చొని క్లాస్ చెప్పుకుంటుంటారు. ఏమవుతుంది? స్వామినికి తెలుసు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి బాధ్యతలుంటాయి, వాళ్ళు ప్రతిసారి ప్రతి క్లాసుకు రారని కూడా తెలుసు. కష్టమే. ఇది మేనేజ్మెంట్ అంటే చేసుకుంటూ ఉండాలి అట్లా. అలాగే చదువుతూ చదువుతే అర్థం అవుతుంది మనకు చిన్నగా. అది కృష్ణ పరమాత్మ అర్జున కర్మ చెయ్యడం అంటే మన బాధ్యతను నిర్వర్తించడం చాలా అవసరం. ఇంకా తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు ఏమని. బాధ్యతను నిర్వర్తించకపోతే ఎంత నష్టం. అసలు కర్మ చేయకుండా మనిషి ఉండగలడా? అది అసాధ్యం అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చదువుతాం. చాలా ముఖ్యమైన శ్లోకం. న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోష్ణుతే న చ సన్యసనాదేవ సిద్ధిం సమధిగచ్చతి. నాలుగు ఐదు ఆరు ఈ మూడు శ్లోకాల్లో మూడు వాదనలు చెప్తున్నారు. వాదన అంటే ఆర్గ్యుమెంట్. ఫస్ట్ ఆర్గ్యుమెంట్, సెకండ్ ఆర్గ్యుమెంట్, థర్డ్ ఆర్గ్యుమెంట్. ఈ నాలుగో శ్లోకంలో చెప్పే ఆర్గ్యుమెంట్ ఏమిటి కృష్ణ పరమాత్మ అంటే, కర్మాన్ని త్యాగం చెయ్యడం వల్ల మోక్షం రాదు. నీ గృహస్థ బాధ్యతను వదిలిపెట్టేసి ఇంట్లో అత్తగారు పోట్లాడారనో మామగారు పోట్లాడారనో లేకపోతే మరేదో సమస్యలు వచ్చినాయని చెప్పి కొంతమందికి వైరాగ్యం వస్తుంది, తాత్కాలిక వైరాగ్యం. ఈ వైరాగ్యంతో ఏం చేస్తారంటే ఎక్కడన్నా ఆశ్రమం ఉంటే బాగుండు పోదాం అని చెప్పి ఆశ్రమాలకు పోతారు. ఈ శ్రమం భరించలేక ఆ శ్రమానికి పోతారు. అక్కడికి పోయి ఏం చేస్తారంటే శ్రమ పడతారు. ఎందుకంటే ఇదే మనస్సు కదా అక్కడికి వెళ్ళేది. మనం అనుకుంటాము మనకు వచ్చే సమస్యలన్నీ ఇంట్లో వ్యక్తుల వల్ల వస్తున్నాయి అనుకుంటాము, కానీ అలా కాదు. అసలు మన మనస్సే మన సమస్యలకు కారణం. కనుక ఏ వ్యక్తులు కూడా మన సమస్యలకు కారణం కాదు అని మనం తెలుసుకోవాలి మొదట. ఈ విషయాన్ని ఒప్పుకో మనం తొందరగా. నా సమస్యకి నా బాధకి కారణం మా అత్తగారు, మా మామగారు, మా బావగారు, మా ఆడపడుచు, లేకపోతే ఇంకొకళ్ళు పక్క వాళ్ళు ఇరుగు పొరుగు అని ఎప్పుడు అవతల వాళ్ళ మీదనే మనం నింద వేస్తూ ఉంటాం. నా మనస్సు యొక్క బాధకి సమస్యకి నేనే కారణం అని ఒప్పుకోవాలంటే మన అహంకారం ఒప్పుకోదు. మన అహంకారం తొందరగా ఒప్పుకోదు. నాకు నేనే సమస్యకి ఎట్లా కారణం అవుతానండి, వాళ్ళు కదా నన్ను బాధ పెడుతున్నారు అని అంటుంది మనస్సు. మన మనస్సు సరిగ్గా లేదంటే మనం ఒప్పుకుంటామా? ఒప్పుకో. అది అహంకారం. అక్కడ శాస్త్రం చెప్తున్నది, దయానంద స్వామిజీ అంటారు, ప్రాబ్లం ఈజ్ యూ, సొల్యూషన్ ఈజ్ యూ. నీకు నువ్వే సమస్య, నీకు నువ్వే సమాధానం. ఈ విషయాన్ని మనం తెలుసుకోవడానికి 60-70 ఏళ్ళు పడుతున్నది. చిన్నప్పుడే తెలుసుకుంటే మంచిది, కానీ తొందరగా మన అహంకారం ఒప్పుకోదు. ఏం చేస్తాం? కనుక అహంకారం పండి రాలాలి అంటే బాగా అది పరిపక్వతను పొందాలి. అంత తొందరగా పడదు. అది పండు పచ్చిగా ఉన్నప్పుడు కోసామనుకోండి ఎంత కష్టం కొయ్యడం. కోసినప్పుడు అదేదో పాలు పాలుగా కారుతుంది, అది తొందరగా కొయ్యలేం. అది పండినా కూడా చక్కగా తీయగా ఉండదు. ఆ చెట్టుకి పండినప్పుడు, పరిపక్వత వచ్చినప్పుడు, పక్వం వచ్చినప్పుడు ఆ పండు చాలా తీయగా ఉంటుంది, తేలికగా కొయ్యవచ్చు. అదేవిధంగా మన అహంకారం అనే ఈ యొక్క కాయ పండుగా మారాలి. పండుగా మారాలి అంటే నువ్వు ఎంతో త్యాగం చేయాలి. గృహస్థాశ్రమంలో ఉండి నువ్వు బాధ్యతలు స్వీకరించి భర్తగా, భార్యగా, తల్లిగా, తండ్రిగా, కొడుకుగా, కూతురుగా ఇన్ని బాధ్యతలు ఉంటే ఇవన్నీ వదిలిపెట్టి పరిగెత్తి ఎక్కడికి పోతావు అంటుంది శాస్త్రం. కనుక తల్లిదండ్రిని వదిలిపెట్టి వెళ్ళడం, తల్లిదండ్రులు చూసుకుపోవడం, ఆ బాధ్యత నుంచి బయటపడడం అనేది మంచిది కాదు. పిల్లల్ని కూడా సరిగా చూడకుండా, బాధ్యతలు స్వీకరించకుండా మన సుఖం కోసం మనం పరిగెత్తడము మంచిది కాదు. అందుకనే కుటుంబ వ్యవస్థల్లో నీకు మనస్సును ఎదగడానికి, పక్వం పొందడానికి నీకు ఇచ్చినటువంటిది ఇలా గనక నువ్వు చేయకపోతే నీకు మనశ్శుద్ధి రాదు, జ్ఞాన యోగ్యత రాదు, జ్ఞానము రాదు, మోక్షము రాదు. అదే చెప్తున్నారు. కర్మ త్యాగం వల్ల మోక్షం రాదు అర్జున అంటున్నారు. అయితే ఏం చేయమంటావు? ఇప్పుడు ఇక్కడ యుద్ధం చేయడం అనేది నీ యొక్క స్వధర్మం. యుద్ధం చెయ్యి, నీ కర్మను నువ్వు చెయ్యి. ఎలా చెయ్యాలి? నిస్వార్థంగా చెయ్యి. పేరు కోసమో కాదు, ధనం కోసం కాదు, రాజ్యం కోసం కాదు, మరి దేనికోసం కాదు అని తెలుసుకొని నువ్వు నీ కర్మని ఆచరించు అన్నాడు. ఏం చెప్తున్నారు చూడండి, కర్మణాం అనారంభాత్. కర్మణాం అంటే కర్మలను, నీ బాధ్యతలను, నీ విధులను, నీ పనులను, నువ్వు చెయ్యవలసినటువంటి ఏవైతే ఉన్నాయో కర్మణాం అనారంభాత్, వాటిని ఆరంభించకుండా, మొదలు పెట్టకుండా చేస్తే కష్టం వస్తుందేమో అని చెప్పి అనుకోవాకు. అవి చెయ్యకుండా నైష్కర్మ్యం పురుషః న అశ్నుతే. నైష్కర్మ్యం అంటే మోక్షం. నైష్కర్మ్యం అంటే ఇక్కడ మోక్షం అని అర్థం. పురుషః అంటే వ్యక్తి తన బాధ్యతలను వదిలిపెట్టి, తన కుటుంబ బాధ్యతలని వదిలిపెట్టేసేసి ఆశ్రమానికి పోయి ఎక్కడో ఉండి ఏదో సాధించాలనుకున్నా కూడా ఆ వ్యక్తి మోక్షాన్ని పొందలేడు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినా కూడా ఈ కుటుంబ వ్యక్తులే వస్తుంటారు మనసులోకి. ఇంట్లో ఏం జరుగుతున్నదో ఏమో, ఏమవుతున్నదో ఏమో, వాళ్ళందరినీ నేను వదిలిపెట్టి వచ్చాను అనే గిల్ట్ ఒకటి ఉంటుంది. ఆ గిల్ట్ ఫీలింగ్ లోనే నీకు ఇంకా శాస్త్రం ఏమొస్తుంది, మోక్షం ఏమొస్తుంది, నేను సరిగా చేయలేదేమో, వాళ్ళందరినీ వదిలిపెట్టి రావడం పాపం చేశానేమో, ఈ పాపం నాకు చుట్టుకుంటుందేమో అని బాధ ఉంటుందా లేదా అక్కడికి వెళ్ళినా కూడా నీకు? కనుక నువ్వు బాధ్యతను నిర్వర్తించకుండా ఒకవేళ ఈ పనులన్నీ చెయ్యకుండా నువ్వు వెళ్ళినప్పటికీ కూడా నీ మనస్సు పరిపక్వత లేకపోవడం వలన నైష్కర్మ్యం న అశ్నుతే, మోక్షాన్ని పొందలేడు. అంటే ఏమిటి మొదటి వాదన? నీ యొక్క విధులు కర్మలు చెయ్యకుండా మోక్షాన్ని పొందలేవు అని అర్థం. నచ సన్యసనాదేవ, రెండో లైన్లో ఈ కర్మలను సన్యసించడం చేత మాత్రమే. చాలా మంది అనుకుంటారు సన్యాసం తీసుకొని కాషాయ వస్త్రం వేసుకుంటే మోక్షం వచ్చేస్తుందని, ఎక్కడా చెప్పలేదండి. కాషాయం వేసుకున్నంత మాత్రాన మోక్షం వస్తుందని ఎక్కడా చెప్పలేదు. సన్యసనాత్ అంటే గృహస్థాశ్రమంలో ప్రవేశించకుండా, లేకపోతే గృహస్థాశ్రమంలో ప్రవేశించి కూడా ఆ బాధ్యతలన్నీ వదిలిపెట్టేసి, ఎందుకంటే డబ్బులు సంపాదించాలి, బాధ్యతలు, అందరినీ చూసుకోవాలి, గెస్ట్లు వస్తూ ఉంటారు ఎప్పుడు, మనకంటూ ఫ్రీడమ్ ఉండదు, పిల్లలు బాధ్యతలు వీళ్ళందరికీ ఎవరు చేస్తారండి. ఒక ఆవిడ ఎట్లాగే అన్నది, నా దగ్గరికి వచ్చి అడిగింది, స్వామిని నేను సన్యాసం తీసుకోవాలనుకుంటున్నాను అన్నది. అమ్మా నీకు ఎంతమంది పిల్లలు అని అడిగాను. ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి అన్నది. ఏం చదువుతున్నారు వాళ్ళన్న? ఒకళ్ళు 10th standard, ఒకడు 11th standard అన్న. 10th standard 11th standard చదివే పిల్లలు ఉంటే నీకు నువ్వు సన్యాసం ఎట్లా తీసుకుంటావు? తీసుకోవడానికి అర్హత లేదు కదా. లేదు స్వామిని, వాళ్ళు ఎప్పుడు చదువుతూనే ఉంటారు, ఇంక వాళ్ళ కోసం నా జీవితం ఇట్లాగే ఉంచుకోనా ఏమిటి, నేను ఇలా ఉంటే ఎట్లా అన్నది. వాళ్ళు ఎదగాలి, వాళ్ళు చదువులు అయిన తర్వాత, వాళ్ళ వివాహం అయిన తర్వాత వాళ్ళు పర్మిషన్ తీసుకొని నువ్వు సన్యాసం తీసుకోవాలి. అది ఎప్పటి 20 సంవత్సరాలు పడుతుంది ఇంకా. కానీ ఇవిడికి ఇప్పుడే కోరిక, ఎందుకంటే ఆ బాధ్యతలు అవన్నీ పిల్లలు తలకాయ నొప్పి కదా, ఇదంతా రోజు తలకాయ నొప్పి వస్తుంది, జెండుబాబు రాసుకుంటూ ఉంటాం కదా, అవన్నీ వద్దు నాకు. మరి పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత ఈయన నిర్ణయం తీసుకోకూడదు. వివాహం చేసుకోకముందు, పిల్లలకు జన్మనివ్వకముందే నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలి, ఈ నిర్ణయం ఇప్పుడు తీసుకోవలసింది కాదు అని చెప్పారు. అయినా రుచించదు కదా ఆ సమాధానం. నువ్వు కూడా సన్యాసం తీసుకుని అలాగంటే ఆవిడకి ఇష్టం, కానీ శాస్త్రం విరుద్ధం కదా, అది ఒప్పుకోదు కదా శాస్త్రం. శాస్త్ర విరుద్ధమైనవి మేము చెప్పకూడదు కదా. ఆవిడకి ఇష్టం అని చెప్పి నేను చెప్పగలనా? అమ్మా నీకు సన్యాసం తీసుకోవాలంటే తీసుకో, నీ పిల్లల్ని వదిలిపెట్టి వేసి వెళ్ళు. పిల్లల్ని వదిలిపెట్టి భర్తని వదిలిపెట్టాలిగా, పిల్లలు ఏమైపోతారు? చదువుకున్న వాళ్లే. అందుకని చాలా మందికి అన్ని వదిలిపెట్టడం హాయిగా ఉంటుంది. వదిలిపెట్టినంత మాత్రాన మనసులో ఉన్నవన్నీ పోతాయా? అలా పోవు కదా. పిల్లల్ని నిన్ను వెంటాడుతూనే ఉంటారు మనసులో, పిల్లల బాధ్యతలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి, నీ గృహస్థ ధర్మం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. నువ్వు శారీరకంగా దూరంగా ఉంటావేమో కానీ నీ యొక్క బాధ్యతలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. అప్పుడు నీకు శాంతి ఏముంటుంది? ఆ సన్యాసాశ్రమం తీసుకోవడం వల్ల ఫలమే ఉంటుంది. కనుక నువ్వు గృహస్థాశ్రమంలోనే ఉండు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆలోచించుకున్నట్లుంది. అట్లాగే ఉన్నది ఆవిడ ఆ గృహస్థాశ్రమంలోనే. అందుకని ప్రతి వాళ్ళకి వాళ్ళ బాధ్యతల నుంచి బయటపడాలని ఉంటుంది, కానీ అసలు మనం ఏం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు, ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి అనేది ఒక గురువుల ముఖంగానో మహాత్ముల ద్వారా శాస్త్ర ముఖంగా మనం సలహా తీసుకొని చెయ్యాలి, కానీ మనంతట మనంగా నిర్ణయించకూడదు ఎప్పుడు కూడా. అలా నిర్ణయిస్తే మనం సమాజానికి సరి అయినటువంటి ఉదాహరణగా నిలవం. సమాజంలో మనకు ఒక గౌరవం ఉండదు మనం అలా చేస్తే. ఏమిటి, అందరినీ పిల్లల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోయినావు కదా, చూసుకోలేదు కదా అంటే అందరూ అలాగే చేస్తారు కదా సమాజంలో తర్వాత. కనుక బ్యాడ్ ఎగ్జాంపులరీ, ఒక తల్లిగా నీ గృహస్థ ధర్మాన్ని చేయకుండా నువ్వు బయటకు వచ్చి ఏ కార్యక్రమాలు చేసుకోకుండా, ఇల్లు చక్క పెట్టుకోకుండా సమాజాన్ని ఏం చక్క పెడతావు? ముందు ఇల్లు చక్క పెట్టుకోవాలి. మన వాళ్ళు అంటారు చూడండి, ఇల్లు చక్క పెట్టుకొనే సమాజాన్ని చక్క పెట్టాలి. మరొక మహానుభావుడైతే లయన్స్ క్లబ్లో చేరి సేవ చేయడం మొదలు పెట్టాడు, భార్యని పట్టించుకోలేదే, పిల్లల్ని పట్టించుకోలేదు. తర్వాత భార్య రోగగ్రస్తురాలైంది పాపం, పిల్లవాడికి కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినాడు తండ్రి పట్టించుకోకపోవడం వల్ల. తర్వాత ఏమైపోయింది, ఆ లయన్స్ క్లబ్లో చేసి చేసి సెలవు చేసిన తర్వాత అప్పుడు గ్రహించాడు, తన కుటుంబ బాధ్యత నేను నిర్వర్తించలేదు, నా భార్య ఇలా అనారోగ్యం పాలైందని చెప్పి తర్వాత తెలుసుకొని ఒకసారి నన్ను ఎయిర్పోర్ట్ లో కలిశాడు ఆ వ్యక్తి. స్వామిని, నేను చేసిన పొరపాటు నా జీవితంలో మళ్ళీ నేను సరిదిద్దుకోలేను కదా, మళ్ళీ వెనక్కు వెళ్ళగలవా, నీ యొక్క పిల్లల యొక్క భవిష్యత్తుని దిద్దగలవా, మళ్ళీ నీ భార్య ఆరోగ్యాన్ని తెలుసుకోగలవా? కనుక చాలా మంది సమాజ సేవ సేవ అంటూ భార్యను పట్టించుకోరు, పిల్లల్ని పట్టించుకోరు. ఇంత గెలిచి రక్త గెలవమన్నారు మన వాళ్ళు. అందుకని ఇంట్లో నీకు మంచి పేరు తెచ్చుకోవాలి, బయట అందరు పొగుడుతుంటారు, ఇంటికి వచ్చేసాడు పులిలాగా ఉంటాడు. ఇంట్లో వాళ్ళ యొక్క ప్రేమని ఆప్యాయతని పొందలేనప్పుడు బయట వాళ్ళ పేరు ప్రఖ్యాతం నీకెందుకు? కనుక ఇంట్లో వాళ్లతో ప్రేమగా ఉండడం నేర్చుకో, బంధువులతో ప్రేమగా ఉండడం నేర్చుకో ముందు. ఇది చిన్న సమాజం. ఈ చిన్న సమాజం అనే కుటుంబం అనే చిన్న సమాజంలోనే ఇమడలేని వాడివి, పెద్ద సమాజంలో ఏం ఇమడతావు నువ్వు? అవునా? ఈ చిన్న కుటుంబం ఉంది చూసారా, ఇదే చిన్న సమాజం. ఇందులో కుటుంబంలో ఉన్న వ్యక్తులందరితో నువ్వు ఇమడాలి, సర్దుకుపోవాలి ముందు. వాళ్ల స్వభావాన్ని అర్థం చేసుకోవాలి, నీ అహంకారాన్ని వదిలిపెట్టాలి. ఇలా చెయ్యకుండా ఊరికి కర్మను మాత్రం వదిలిపెట్టేసి నీ బాధ్యతని సన్యాసం తీసుకుంటే కేవల సన్యాసనాత్ అంటే జ్ఞానం లేకుండా, శాస్త్రం లేకుండా, చదువు లేకుండా, ఒక గురువు అనుజ్ఞ ఆజ్ఞ లేకుండా నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు తీసుకుంటే కేవల సన్యాసనాద్ ఏవా సిద్ధిం సమధి నాగచ్చతి, నైష్కర్మ్య సిద్ధిం న సమధి గచ్చతి, పొందలేడు అంటున్నారు కృష్ణ పరమాత్మ. కనుక కర్మ సన్యాస యోగం అని చెప్పి 5వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చెప్తారు. కర్మ సన్యాసం అంటే ఏమిటి? కర్మను సన్యాసం చేయమనే వదిలిపెట్టమనే అర్థం కాదు. జ్ఞానేన కర్మ సన్యాస. ఒక మంత్రం ఏం చెప్తుంది? న కర్మణాన ప్రజయాధనేన త్యాగేనైకే, కర్మ వల్ల నీకు మోక్షం రాదని చెప్పింది. ఇక్కడేమో కర్మ చేయమంటున్నాడు కృష్ణ పరమాత్మ. అంటే ఏమిటి అక్కడ అర్థం? కేవల కర్మ త్యాగం వల్ల మోక్షం రాదు, జ్ఞానంతో సహా మోక్షం వస్తుంది. జ్ఞానం ఉంటేనే మోక్షం వస్తుంది, కానీ పనులు బాధ్యతలు వదిలిపెట్టినంత మాత్రాన, సన్యాసం తీసుకున్నంత మాత్రాన మోక్షం రాదు. కనుక భగవద్గీత అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనం పై పైన శ్లోకం చదివితే అర్థం కాదది, బాగా ఆ యొక్క శ్లోకంలో ఉన్న నిగూఢమైన అర్థాన్ని మనం తెలుసుకోవాలి. సిద్ధిం నైష్కర్మ్య సిద్ధిం, మొదటి లైన్ లో ఉన్న నైష్కర్మ్యం ఈ సిద్ధిని కలపాలి. నైష్కర్మ్య సిద్ధిం మోక్ష ప్రాప్తిని న సమధి గచ్చతి, పొందలేడు ఎప్పుడు? కేవల సన్యాసనాత్, కేవలంగా కర్మను మాత్రం వదిలిపెట్టేసి జ్ఞానం లేకుండా మోక్షాన్ని పొందుతాడా? పొందలేడు. కనుక మోక్షాన్ని పొందాలి అంటే జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలి అంటే నీకు జ్ఞాన అర్హత కావాలి ముందు. జ్ఞాన అర్హత కావాలి అంటే కర్మయోగ చెయ్యాలి. కనుక ఏంటి ఇప్పుడు? నీ బాధ్యతలను నీవు నిర్వర్తించు అన్నారు తర్వాత శ్లోకం. 2వ వాదన ఏంటంటే, అసలు కర్మను వదిలిపెట్టడం కష్టం, వదలలేరు ఎవరు కూడా. ఒక్క క్షణం కూడా పని చేయకుండా కూర్చోండి, ఏం చేయకపోతే పిచ్చుక్కుతుంది జనానికి. ఏమి చెయ్యకుండా, కాళ్ళు చేతులు ఆడించకుండా కాసేపు కూర్చొని చూద్దాం, ఏం దొరకపోతే ఏం చేస్తారు తెలుసా? గోళ్ళు ఊకుతుందా? చేతులు ఏది ఉంటే అది నోట్లో పెట్టుకుంటారు, అయితే కాళ్ళు చేతులు ఆడుతూనే ఉంటాయి. అసలు పని చెయ్యకుండా ఉండడం అనేది అసాధ్యం. అదే చెప్తున్నారు కృష్ణ పరమాత్మ 5వ శ్లోకంలో చదువుతాం. నహి కశ్చి క్షణమపి జాతు తిష్ఠత్య కర్మకృత్, కార్యతే హ్యవశః కర్మ సర్వ ప్రకృతి జైర్గుణైః. కబీర్ పేరు విన్నారా? కబీర్ ఆయన చెప్తారు, భక్తుడు నోట్లో భగవన్ నామం జరుగుతూనే ఉంది, నాలుక తిరుగుతూనే ఉంది, ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ చెప్తూనే ఉన్నాడు, చేతిలో జపమాల తిరుగుతూనే ఉన్నది, చేతిలో జపమాల తిరుగుతోంది, నోట్లో భగవన్ నామం తిరుగుతూనే ఉన్నది, మనసు మాత్రం ఎక్కడో తిరుగుతున్నది. చేతిలో జపమాల తిరుగుతోంది, నోట్లో భగవన్ నామం తిరుగుతున్నా కూడా మనస్సు మాత్రం ఆ భగవంతుడి మీద లేకుండా మరెక్కడో ఉన్నది, ఏం ప్రయోజనం? కనుక మనస్సుని నిగ్రహించుకోవాలి ముందు. మనస్సు మన అధీనంలోకి రావాలి. మనస్సు అనే దాన్ని, అహంకారాన్ని తొలగించాలి దాంట్లో. నహి కశ్చిత్ క్షణమపి, ఎవరు కూడా ఒక్క క్షణం కూడా, క్షణమపి జాతు తిష్టతి అకర్మకృత్, అంటే కర్మ చెయ్యకుండా ఏ వ్యక్తి ఒక్క క్షణం కూడా ఉండడు. కళ్ళు ఆర్పడం కర్మే కదండి, కళ్ళు ఆర్పకుండా కూర్చోండి, కూర్చోలేం, గాలి తీసుకోకుండా కూర్చోండి, కూర్చోవడమా, పైకి వెళ్ళిపోతాం గాలి తీసుకోకపోతే. గాలి తీసుకుంటూ కర్మ జరుగుతూనే ఉన్నది. కనుక ఈ చిన్న చిన్న పనులన్నీ కూడా మన చేతుల్లో లేవు. కనుక ఆహారం సంపాదించుకోవాలి, దానికి పనిచేసి తీరాలి కదా. అన్నం నీ దగ్గరికి నడిచి వస్తుందా? రాదు కదా. ఆహారం తినాలి అంటే నువ్వు కొంత పని చెయ్యాలి, తిన్న ఆహారం అరగాలి అంటే కొంత పని చెయ్యాలి, వస్త్రం కావాలి అంటే ధనం కావాలి, ధనం కావాలి అంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేయాలంటే ఆఫీసుకు వెళ్ళాలి. కనుక పనులు చేయకపోతే ఈ శరీరం యాత్ర కూడా నడవదు. కనుక ప్రతి మనిషి కర్మ చేస్తూనే ఉంటాడు. ఎవరు నేనేం చెయ్యడం లేదండి అని అనలేదు. ఒక్క క్షణం కూడా మనిషి కర్మ చేయకుండా ఉండలేడు. కనుక కృష్ణ పరమాత్మ ఏమంటున్నారు, కర్మ చెయ్యకపోవడం అనే, చెయ్యకుండా ఉండడం అనేది అసాధ్యం అంటున్నారు ఇక్కడ. ఇనాక్షన్ ఈజ్ ఇంపాసిబుల్, అసాధ్యం. కశ్చిత్, ఏ వ్యక్తి అయినా కూడా క్షణమపి, ఒక్క క్షణం కూడా అకర్మకృత్ నతిష్ఠతి, ఏ పని చెయ్యకుండా ఉండలేడు. దీన్నే కేవల సన్యాస నింద అంటారు. కేవల సన్యాస నింద. ఒక ఆయన అంటారు, అసలు నేను అన్నం తిననండి, నేను అన్నం తినను అన్నాను. బాగా లావుగా ఉన్నావు, అన్నం తినకపోతే ఎట్లా అన్న? వాళ్ళ భార్య తినిపిస్తుంటుందట. ఆయన చేతితో నోట్లో పెట్టుకోడు అన్నం, ఎందుకంటే నేనేం పని చేయకూడదు, నేనేం చెయ్యను అన్నాడు. అయితే మరి మీకు ఆహారం అంతా ఎవరిస్తారండి అని, ఏమిటయ్యా అని చూస్తే వాళ్ళ ఆవిడ పాపం చిన్నపిల్లవాడికి తినిపించినట్టు తినిపిస్తోంది, ఈయన మాత్రం ఏం చెయ్యడు, ఏమిటది? అదేవిధంగా ఇంకొక వ్యక్తి, నేను డబ్బులే పట్టుకోనండి, ధనం అంటే నేను ముట్టుకోను అన్నాడు. ధనం ముట్టుకోను, నాకు అసలు డబ్బులే తీసుకోనంటే అక్కడ పెట్టి వెళుతుంటే తీసుకుంటాడు. అంటే నేను ముట్టుకోను అన్నంత మాత్రాన నీకు ధనం మీద ఇష్టం లేదని అర్థం. కనుక ఇట్లాంటి పనులన్నీ జనం అనుకుంటుంటారు, నేను అసలు ధనం తాకనండి అంటాడు. ధనం తాకను అన్నాడు. తాకితే ఏమైంది? లక్ష్మీదేవి పాపం. ఆ లక్ష్మీదేవి ఏం చేసింది? ఆ ధనం మీద నీకు వ్యామోహం ఉండకూడదని చెప్పింది కానీ శాస్త్రం. ఆ రూపాయి నోటు తాకితే నీకేమైనా పాపం వస్తుందా? చాలా మంది తాకరు. అది తాకితే నాకేమన్నా అంటుకుంటుందేమో. ఏమంటుకుంటుంది? ధనం లక్ష్మి, దాని వలన నేను ఆనందం పొందుతానని అనుకోవడం భ్రమ, అలా వద్దన్నది శాస్త్రం అంతేకాని ధనాన్ని తాకవద్దని ఎక్కడా చెప్పలే. చాలా మంది మాట్లాడద్రా అంటే మాట్లాడకుండా ఉంటేనే జ్ఞానం అనుకుంటారు. చాలా మంది మాట్లాడరు అసలు. మాట్లాడితే ఏమైంది? అనవసరంగా మాట్లాడొద్దన్నాం కానీ అసలు మాట్లాడవద్దని ఏది చెప్పినా అతిగా చేస్తుంటారు మన వాళ్ళందరూ. అలా అనుకోకూడదు. నువ్వు భ్రమలో పడుతున్నావు నాయన అర్జున, నీ యొక్క కర్మ నువ్వు చెయ్యాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి తన స్వభావం ప్రకారం కర్మ చేస్తూనే ఉంటాడు. కార్యతే, రెండవ లైన్ చూడండి, కార్యతే అంటే పని చేస్తూనే ఉంటాడు. అవశహ, తన ప్రయత్నం లేకుండానే. అవశహ అంటే హెల్ప్లెస్లీ, తన యొక్క ప్రమేయం లేకుండానే. అవశహ కర్మ ప్రకృతి జైర్గుణై కార్యతే. ప్రకృతి జై గుణై అంటే ఇక్కడ మనం ప్రతి వాళ్ళం మన స్వభావం ప్రకారంగా ప్రవర్తిస్తాం. మన శరీరం, మనస్సు ఒక ప్రకృతితో తయారు చేయబడినాయి. ఆ ప్రకృతికి మూడు గుణాలు ఉన్నాయి, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఒక్కొక్క వ్యక్తి సత్వగుణం ప్రకారం ప్రవర్తిస్తాడు, మరొక వ్యక్తి తన రజోగుణ ప్రకారం ప్రవర్తిస్తాడు, మరొక వ్యక్తి సమోగుణ ప్రకారంగా ప్రవర్తిస్తాడు. కానీ ఏదో ఒక గుణం ప్రకారం ప్రవర్తించి తీరాలి ప్రతి వ్యక్తి. ఈ శరీరం మనస్సు ప్రకృతితో చేయబడినప్పుడు, మూడు గుణాలతో కలిగినప్పుడు నువ్వు అసలు పని చెయ్యకుండా ఎలా ఉండగలవు? అదే నిన్ను చేయిస్తుంది, నీ స్వభావం అక్కడికి తీసుకువెళుతుంది. శివరాత్రి రోజు ఏం చెయ్యకూడదు, ఉపవాసం ఉండి జపం చేయమంటే సినిమా సీరియల్ చూస్తూ కూర్చుంటాడు. ఎందుకంటే రోజు చూసి అలవాటు కదా, అందుకని ఆ రోజు ఏదో సినిమా శివుడి మీదనో ఏదో పెడతారు. అందుకని జపానికి బదులుగా ఇది చేస్తాడనమాట, సినిమా చూస్తుంటారు. కనుక మనిషి ఏదో ఒక పని చెయ్యడంలోనే ప్రవృత్తి అంటారు దాన్ని, ప్రవృత్తి అంటారు. చెయ్యకుండా ఉండడం నివృత్తి అంటారు. కనుక గృహస్థాశ్రమంలో ఉన్నవాడికి ప్రవృత్తే చెప్పబడింది. అయితే చేసే పని మంచిది చెయ్యి, చేసే పని మంచిది చెయ్యి అన్నాడు. ఆలోచనలను మంచి వైపుకి, భగవంతుడి వైపుకి, సత్కార్యాల వైపుకి మళ్లించుకో అని చెప్పారు. సన్యాసికైతే నివృత్తి చెప్పారు. సన్యాసి ఇంకేం చెయ్యకూడదు, ఒకటే చింతనలో ఉండాలి ఎప్పుడు. దైవ చింతన, భగవద్ధ్యానం, బ్రహ్మధ్యానం, అదే మాట్లాడాలి, అదే చెప్పాలి, అదే ఆలోచించాలి, దాని గురించే ప్రచారం చెయ్యాలి సన్యాసి. గృహస్థుడు ఆ చింతనలో ఉంటూ గృహస్థ కార్యాలు చేస్తూ బాధ్యతలు చేస్తూ ఉండాలి. అంతేకాని నువ్వు ఈ యొక్క ప్రకృతి వలన, స్వభావం వలన చెయ్యవలసిన పనులు చేయకపోతే ఏమవుతుంది తెలుసా? ప్రకృతి స్వభావంగా నేను చెయ్యవలసిన పనులు చేయకుండా ఉన్నాననుకోండి, చిన్న చిన్నగా మనలో ఒక డిప్రెషన్ లాంటిది మొదలవుతుంది. చాలామంది ఈ గృహస్థ ధర్మాలను నిర్వర్తించకుండా మధ్యలోనే ఏదైనా వ్యాపారంలో నష్టం వచ్చినప్పుడు, లేకపోతే ఇంట్లో వ్యక్తులు ఎవరైనా తనకు ఇష్టమైన వాళ్ళు మరణించినప్పుడు వైరాగ్యం వచ్చి ఆశ్రమాలకి, కొండలకి, గుహలకి, హిమాలయాలకు వెళతారు. అక్కడికి వెళ్ళి ఈ వెళ్ళేటప్పుడు మనసు చాలా కష్టపడింది కదా, డిస్టర్బెన్స్లో వెళ్ళింది మనస్సు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలో తెలియదు. అక్కడికి వెళ్ళి కాషాయ వస్త్రాలు ఊరికే ఇస్తుంటారు అక్కడ ఆశ్రమాల్లో. ఆ కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు. వేసుకున్న తర్వాత ఇంటి ఆలోచనలే వస్తున్నాయి ఆ వ్యక్తికి. అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఇంటికి రాలేడు. అప్పుడు మనస్సు చాలా కష్టపడుతుంది. అందుకని కొంతమందికి పిచ్చి కూడా ఎక్కుతుందట. చెయ్యవలసిన పనులు చెయ్యకుండా ఆ కాళ్ళు, చేతులు, మనస్సు అవన్నీ వాటి యొక్క స్వభావం ప్రకారం పని చేయకపోతే, అన్ని నిర్బంధించామనుకోండి, కష్టం వచ్చిందనో లేకపోతే ఏదో నష్టపోయినానని జీవితంలో అన్నిటినీ మూసేస్తాం. తర్వాత ఎవరితో మాట్లాడడు, ఎక్కడికి వెళ్ళడు, ఎవరితో పరిచయం వద్దు, నాకు ఇంకా నాకు ఈ ప్రపంచమే వద్దు అని చెప్పి విసుగు పుట్టేసి వెళ్ళాడనుకోండి కాసేపు తాత్కాలికంగా, ఆ వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాదు. స్వభావం మాత్రం లోపల ప్రెషర్ ఎక్కువవుతూ ఉంటుంది. ఆ స్వభావాన్ని వ్యక్తం చేయలేడు. వ్యక్తం చేయాలంటే చేయడానికి సరియైన పరిసరాలు లేవు. కుటుంబంలో అయితే చేసేవాడు, భార్య మీదనైతే ఎప్పుడు కంట్రోల్ చేయడం, పిల్లల్ని కంట్రోల్ చేయడం అట్లాంటి అలవాటున్నవాడు అక్కడికి పోయి ఎవరిని కంట్రోల్ చేయడానికి లేదు, లోపల ప్రెషర్ ఎక్కువ అవుతున్నది. అట్లాంటి వాళ్ళందరూ అక్కడికి పోతే ఏమవుతుంది తెలుసా? చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళకి, పర్సనల్గా ప్రాబ్లం, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళకి ప్రాబ్లం. కనుక నీ స్వభావం ప్రకారం నువ్వు ప్రవర్తించు, అయితే సరియైన మార్గంలో పెట్టుకోవాలి మనస్సుని. అంతేకాని విసుగు, వైరాగ్యంతో తాత్కాలికంగా ఏదైనా జరిగినప్పుడు ఆ యొక్క సమయంలో ఏ నిర్ణయం తీసుకోకూడదు మనిషి. ఇప్పుడు అర్జునుడు అదే చేస్తున్నాడు ఇక్కడ. మా తాతని చంపాలి, నా గురువుగారిని చంపాలి, నాకొద్దు ఈ పని, నేను పరిగెత్తిపోతాను హిమాలయాలకి, నేను భిక్షాచర్యం చేస్తానన్నాడు అర్జునుడు. కృష్ణ పరమాత్మ కాళ్ళను పట్టుకుని లాగుతున్నారు, నువ్వు ఎక్కడికి పోవడానికి వీలు కాదు నాయన, నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా ఏం చేస్తావు తెలుసావా, అక్కడ కూడా నీ యొక్క ఆయుధాలన్నీ మళ్ళీ పదును పెట్టుకుంటుంటావు. నువ్వు చేసే పని అది, అక్కడికి వెళ్ళినా కూడా నువ్వు వదలవు అంత తొందరగా. నీలో ఉన్నది క్షాత్రశక్తి, క్షాత్ర తేజం. అక్కడికి వెళ్ళినంత మాత్రాన నీ యొక్క మనసు మారుతుందా? మారదు. కనుక నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఇలాగే చెయ్యాలి, నీ ధర్మాన్ని చెయ్యాలి. అయిష్టం, ఇష్టం కానిది ఘోర కర్మ. అది గురువుగారిని చంపడం, తాతయ్యని చంపడం కష్టమే కదా, అయినా కూడా అది ధర్మయుద్ధంగా భావించి చెయ్యి అన్నాడు కృష్ణ పరమాత్మ. కనుక అర్జున, ప్రకృతి జైర్గుణై, ప్రకృతి జైర్గుణై సర్వ కార్యతే, అంటే వారి వారి ప్రకృతి స్వభావం ప్రకారం ప్రతి వాళ్ళు వాళ్ళ యొక్క సత్వగుణ రజోగుణ తమోగుణాల ప్రకారం ప్రవర్తిస్తుంటారు అర్జున. ఎవ్వరూ కర్మ చెయ్యకుండా ఉండలేరు. అందుకని తల్లిదండ్రి పిల్లలకు జన్మనిస్తారు కానీ వాళ్ళ స్వభావానికి జన్మనివ్వరు. తల్లిదండ్రి పిల్లల ఈ యొక్క స్థూల దేహానికే జన్మనిస్తారు కానీ వాళ్ళ స్వభావానికి జన్మనివ్వరు. అందుకని పిల్లల్ని వాళ్ళ కోపాన్ని కంట్రోల్ చేయలేం మనం. వాళ్ళ నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ వివాహాలు వాళ్లే చూసుకుంటున్నారు. ఈ రోజుల్లో అబ్బాయిని వాళ్లే సెటిల్ చేసుకుంటున్నారు, అమ్మాయిని వాళ్లే సెటిల్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం ప్రకారం వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. ఈ రోజుల్లో పిల్లలు అందరూ అలాగే చేస్తున్నారు కదా దాదాపు. ఇంకా అమ్మా నాన్న ఒప్పుకోవాలి వాళ్ళకి, వాళ్ళని ఒప్పిస్తారు ఏమైనా సరే. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది, వాళ్ళ స్వభావానికి తగినట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. కనుక ప్రతి వ్యక్తి కూడా తన తన స్వభావం ప్రకారం ప్రవర్తిస్తూ ఉంటాడు. తల్లిదండ్రి కూడా అంతే, వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తుంటారు. అందుకే కుటుంబంలో అందరు కలిసి ఉండడం చాలా కష్టం అన్నది కారణం. భర్త ఒక స్వభావం అయితే భార్య ఒక స్వభావం, పిల్లలు ఒక స్వభావం, తల్లిదండ్రులు మరొక స్వభావం, వీళ్ళందరూ కలిసి ఉండడం అనేది చాలా కష్టం. కష్టమైనా కూడా ఉండాలి అనేటటువంటిది మన సమాజం యొక్క నియమ నిబంధనలు. ఎందుకు ఉండాలి అనేది ప్రశ్న కాదు. అలా ఉండడంలో నీకు క్షేమం ఉన్నది, అలా ఉండకుండా పోతే నువ్వు ఎదగవు మనిషి. కనుక సర్దుబాటు అంటారు, సర్దుకో, అలవాటు చేసుకో. అవతల వాళ్ళ యొక్క స్వభావాన్ని కూడా నువ్వు అర్థం చేసుకునే అంత స్థితికి ఎదగాలి. వాళ్ళని అర్థం చేసుకునే స్థితికి నువ్వు ఎదగాలి. తల్లి, తండ్రి, పిల్లలు అందరూ కూడా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదగాలి సమాజంలో. అది అప్పుడు అది ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం అవుతుంది. ఆరోగ్యకరమైన వ్యక్తి సమాజంలోనికి ఆరోగ్యానికి కారణమవుతుంది. సమాజంలో స్వచ్ఛత రావాలి అంటే కుటుంబ స్వచ్ఛత కావాలి అంటారు. స్వచ్ఛ భారత్ అంటున్నారు కదా ఇప్పుడు. ముందు మనస్సు స్వచ్ఛంగా ఉండాలి. మనస్సు స్వచ్ఛంగా ఉంటే పరిసరాలు స్వచ్ఛంగా ఉంచుకొని అప్పుడు మన సమాజాన్ని మనం తీర్చిదిద్దుకోగలుగుతాం. లేకపోతే మనకు ఆనందం ఉండదు, కుటుంబంలో వాళ్ళకి ఆనందం ఉండదు, సమాజంలో ఆనందం ఉండదు. కనుక అర్జున, ప్రతి వ్యక్తి వాళ్ళ వాళ్ళ స్వభావం ప్రకారం ప్రవర్తిస్తూనే ఉంటాడు. నువ్వు ఇక్కడి నుంచి యుద్ధం మాని వెళ్ళినా కూడా నువ్వు అక్కడ మళ్ళీ అదే మనస్సు ఉంటుంది. కనుక నువ్వు నీ స్వభావం ప్రకారం ఇక్కడే ప్రవర్తించు, సరిగా ప్రవర్తించు అని చెప్తున్నారు. తర్వాత 6వ శ్లోకం చదువుతాం. ఈ 6వ శ్లోకంలో 3వ వాదన చెప్తున్నారు, అంటే 3వ దోషం. దోషంతో సమానమే. ఏమిటంటే అది, ఇది కర్మ కనుక చేయకపోతే ఆధ్యాత్మికంగా పతనమైపోతావు. నీ బాధ్యతలు గనక నువ్వు సక్రమంగా నిర్వర్తించకుండా పారిపోతే నువ్వు ఆధ్యాత్మికంగా పతనమవుతావు. ఆధ్యాత్మికోన్నతి కూడా ఉండదు. చదువుతాం 6వ శ్లోకం.
కర్మేంద్రియాణి సంయమ్య యే ఆస్తే మనసా స్మరన్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మా మిథ్యాచారస్య ఉచ్యతే.
యః, ఎవరైతే కర్మేంద్రియాణి సంయమ్య, అంటే చేతులు కాళ్ళు వీటిని మాత్రం నిగ్రహిస్తూ ఇంద్రియాలను మాత్రం నిగ్రహిస్తున్నాడు, అంటే కళ్ళు ముక్కు చెవులు ఇవన్నీ మాత్రం నిగ్రహిస్తున్నాడు ఏం చేయకుండా, కానీ మనస్సులో అదే ఆలోచిస్తున్నాడు. ఇంద్రియాణి సంయమ్య అంటే ఇంద్రియాలను మాత్రము నిగ్రహించి ఏం తినకూడదు అనుకున్నాడు వాడు. ఈరోజు ఏం తినకూడదు, ఉపవాసం అన్నాడు. ఏకాదశి ఉపవాసం, అందుకని ఏం అక్కడ చూడటం లేదు, తినడం లేదు. కానీ అదే ఆలోచిస్తున్నాడు కూర్చొని మనసులో, ఆ తింటే బాగుండేదే, తింటే బాగుండేదే. మనసాస్మరణ, మనస్సులో అది ఆలోచిస్తున్నాడు. వివాహం చేసుకుంటే కష్టాలు వస్తాయి, వద్దు, ఎందుకంటే వాళ్ళందరూ బాధలు పడుతున్నారు కదా, నాకు వద్దని చెప్పి వివాహం చేసుకోలేదే అనుకోండి. తర్వాత కొంతకాలం అయిన తర్వాత వివాహం చేసుకోవలసిన సమయంలో వివాహం చేసుకోకుండా 25 సంవత్సరాలప్పుడు 30 ఏళ్ల వరకు వివాహం చేసుకోలే. 30 ఏళ్ల తర్వాత అయ్యో నాకు కూడా భార్య ఉంటే బాగుండేదే, నాకు కూడా ఎవరైనా తోడు ఉంటే బాగుండేదే అని మనసులో ఆలోచిస్తున్నాడు. అప్పుడు మాత్రం మనస్సుని ఆపకుండా, నిగ్రహించకుండా తాను మాత్రం వద్దనుకున్నాడు, కానీ మనస్సు వాటి మీదనే ఉంది. భార్య తనతో రావాలని, సినిమాకి వెళ్లాలని, అది చూడాలని, ఇది చూడాలని మనస్సు పోతున్నది, ఎక్కడికెక్కడికో పోతున్నది మనస్సు. ఏం ప్రయోజనం నాయన అలా చేస్తే? ఇంద్రియాణి సంయమ్య యహ మనసాస్మరణ నాస్తే, మనస్సులో ఆ చింతన చేస్తూ ఉన్నారు, వాటి మీదనే ఉంటుంది మనస్సు. డాక్టర్ గారు స్వీట్ తినద్దురా అంటే తినద్దన్నారు నన్ను, తినద్దన్నారు నన్ను చెప్పి దాని మీదనే ఉంటుంది మనస్సు. అదే నిగ్రహం, వద్దనుకున్నప్పుడు వద్దు అంతే. కానీ మనస్సు నిగ్రహించడం ఎంత కష్టం, చాలా కష్టం. కనుక వివేకంతో నిగ్రహించే నిగ్రహమే నిగ్రహం, కానీ బలవంతంగా నిగ్రహించేది కాదు నిగ్రహం అన్నారు. మనసాస్మరణ్ ఇంద్రియార్థాన్ విమూఢాత్మ మిథ్యాచారస్థ ఉచ్యతే, ఇతను మిథ్యాచారుడు అని చెప్పబడతాడు అన్నాడు. అంటే ఈ కపట వేషధారి అని అర్థం. కపటంగా ఉంటాడు, పైకి ఒకటిగా లోపల ఒకటిగా ఉంటాడు. పైకి ఏమో ఏం తెలియదు ఉన్నట్లుగా ఉంటాడు, మనసులో మాత్రం అన్ని ఆలోచిస్తూ ఉంటాడు, సుఖభోగాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఏం ప్రయోజనం దానివల్ల? అలా చేయకూడదు అర్చన. అలా చేస్తే మనిషి ఆధ్యాత్మికంగా ఎదగలేడు. కనుక ఏం చేయాలి? నువ్వు ఎక్కడున్నావో అక్కడే ఉండు, నువ్వేం చెయ్యాలో, నీ ధర్మం ఏమిటో అది చేస్తూ ఉండు, మంచి జరుగుతుంది నీకు అంటున్నారు కృష్ణ పరమాత్మ. తర్వాత చూస్తాం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.